ప్రియా బంధువులారా, కడప దగ్గర ఉండేటటువంటి ఈ మారుమూల ప్రాంతంలో చక్కటి ఒక సన్నిధిని ఏర్పాటు చేసి సుమారు 80 అడుగుల ఎత్తులో వెంకటేశ్వర స్వామివారిని ఇక్కడ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా చక్కటి ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని అందిస్తుండేటటువంటి శ్రీమాన్ మన వేదవ్యాస స్వామికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో ఆయన ద్వారా మంచి ప్రోత్సాహాన్ని అందించి దీంట్లో పాల్గొంటూ ఉండేటువంటి మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇవాళ సాయంకాలం మేము 5 ఇంటికి వస్తామని అనుకున్నాం, కానీ తర్వాత విమానాల్లో వచ్చే ప్రయాణం మార్చి రోడ్డు ప్రయాణం చేస్తున్నాం. ఆ రోడ్డు ప్రయాణం వల్ల కాస్త ఆలస్యమైంది, అయినా మీరందరూ కూడా చాలా శ్రద్ధగా కూర్చున్నారంటే మీ అందరికీ చాలా గొప్ప భక్తి ఉందని అర్థం. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రాంతంలో మీరు ఒక మంచి కేంద్రాన్ని, ఒక చక్కటి దైవ సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ మనలో ఉండేటటువంటి భక్తికి ఒక స్థానాన్ని నిర్మించుకుంటున్నాను. నిజానికి ఈ రోజుల్లో మనకి చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. బయటి సమస్యల సంగతి అట్లా అట్టే పెట్టినా అదేదో వైరస్ ఏదో వస్తుంది ఈ మధ్యన, ఏమిటది మరి అలాంటి దాన్ని అడ్డుకోవడం ఎట్లాగా? దైవ బలంతో అడ్డుకోవాలి. దేంతో? దైవ బలంతో మనం దాన్ని అడ్డుకోగలగాలి. అందుకోసమే మనకి దైవం చాలా అవసరం. భౌతికమైనటువంటి ఎన్ని రకాల సేవలు అందించిన మందులో మాకులో మరొకటో మరొకటో ఇలాంటివి మరొక రకంగా వాటి ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. కానీ ఇలాంటి వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలిగింది మనిషికి ఉండేటటువంటి మానసికమైన శక్తి. మనిషికి ఉండేటటువంటి మనోబలం గట్టిదైతే ఈ బయట నుంచి వచ్చేటువంటి వైరస్లు ఏం చేయలేవు. మనిషికి ఉండే మనోబలాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. దాన్ని ఏమంటారు? ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనోబలం అని అర్థం. ఈ మనోబలం మనిషికి గట్టిగా ఉన్నట్టయితే బయట ఉండేటటువంటి ఏ రకమైనటువంటి శక్తులు కూడా మన జోలికి రావు. వాటి నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం. అయితే మనిషికి మనోబలం దేనివల్ల కలుగుతుంది? దైవం వల్ల కలుగుతుంది. నాకు వెనకాతల ఒక దైవం ఒకటి రక్షణగా ఉంది అనే విశ్వాసం కలిగితే ఆ దేవుడి యొక్క ఛాయలో నేనున్నాననే ఒక ధైర్యం కలిగితే ఆ దేవుడి యొక్క అనుగ్రహం నా మీద సదా ఉంటుందనేటటువంటి ఒక విశ్వాసం కలిగితే బయట నుంచి వచ్చేటువంటి వైరస్లు మన జోలికి రానే లేవు. భగవద్గీతలో భగవంతుడు ఒక మాట చెప్పాడు, అర్జున ఈ ప్రపంచంలో ఉండేటటువంటి 2 శక్తులు నా కంట్రోల్లో ఉన్నాయా, ఒకటి ఈ జీవుడు నా కంట్రోల్లో ఉంటాడు, 2 ఈ ప్రకృతి అంతా నా కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రకృతి 8 రకాలుగా ఉంటుంది. మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, ఈ 5 పంచభూతాలు అంటారు, మనందరికీ తెలుసు. ఇవి కాకుండా మనస్సు, బుద్ధి, అభిమానము అని మరొక 3 ఉన్నాయి. ఈ ప్రకృతి అంతా 8 రకాలుగా ఉంటుంది. ఇవన్నీ కూడా నా ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళు ఏదో అంటున్నారు కదా, ఇన్ఫ్లుయెన్జావో లేక వైరస్సో, ఇది కూడా ప్రకృతిలో ఒక భాగమే, ఇది కూడా నా కంట్రోల్లోనే ఉంటుందని చెప్పాడు భగవంతుడు. దాన్ని మనం సవ్యంగా ఉంచాలంటే, మన జోలికి రాకుండా ఉంచాలంటే వాణ్ణి పట్టుకోవాలి. మన ఇంట్లో పెంచుకునేటటువంటి ఒక కుక్క, మన ఇంటికి ఎవడైనా వచ్చాడు అనుకోండి, ఒక వ్యక్తి, పాపం కుక్కను చూడకుండా గబగబా లోపలికి వస్తుంటే మన కుక్క ఏం చేస్తుంది? వాడి మీదకి దూకుతుంది, పిక్క పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ వచ్చిన వ్యక్తి ఆ కుక్క బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? కుక్క గారు నన్ను పట్టుకోకండి అంటే ఊరుకుంటుందా? ఏ కుక్క, మీ యజమానికి నేను ఫ్రెండ్ని, నా జోలికి రాకు అంటే వదులుతుందా? ఏమి మరేం చేయాలి? ఆ కుక్క వాడిని పట్టుకోకుండా ఉండాలంటే వాడు ఏం చేయాలి? దాన్ని మచ్చిక ఎట్లా చేస్తారు? దాని యజమాని అయినటువంటి నిన్ను అడగాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏ టామీ కమాన్. అప్పుడు ఆ మీదకి దూకబోయే కుక్క ఏం చేస్తుంది? మెల్లిగా కింద దిగేసి తోక ఆడిస్తూ పక్కకు వచ్చేస్తుంది. మీ మాట వింటుంది అది, అంతే తప్ప బయట నుంచి వచ్చిన వాడి మాట వినదు. ఎందుకని? దానికి మీరు యజమాని కనుక. ఈ ప్రకృతి మనకి సవ్యంగా అనుకూలంగా లేకపోతే ప్రకృతిని పట్టుకు పాకులాడకండి. ఇది భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్పాడు ఈ మాట. భూమిహి ఆపహ అనలహ వాయుః కం మనో బుద్ధిరేవచ అహంకారః ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా అపరేయం. మే ప్రకృతి, ఇది నా ఆధీనంలో ఉంటుంది. అది నీ మాట వినాలి అనంటే దాన్ని పట్టుకుని దాన్ని అడక్కు. ఆ వైరస్ నీ మీద పడద్దంటే వైరస్ దగ్గరికి వెళ్ళి, వైరస్ గారు ప్లీజ్ నేను మీకు ఫ్రెండ్నండి అంటే వదులుతుందా? ఏం చేస్తుంది? మరింత బాగా పట్టుకుంటుంది. దీన్ని నడిపేవాడు ఆయన కనుక ఆయన్ని పట్టుకో. దాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు ఆయన. ఎలా కంట్రోల్ చేస్తాడైనా? మనస్సుకి కూడా అధిపతి ఆయనే కనుక నీ మానసిక బలాన్ని పెంచుతాడు, మనోధైర్యాన్ని ఇస్తాడు, నీలో శక్తి పెరుగుతుంది. మనలో ఆ శక్తి పెరిగితే బయట నుంచి వచ్చేవేవి మన జోలికి రానే తాకనే తాకవు. ఎప్పుడైనా ఏవైనా ఒక మనిషి త్వరగా జబ్బుల పాలి పడుతున్నాడు అని అంటే అతని మనస్సు బలహీనము అని అర్థం. దాన్ని దృఢపరచుకోవడం కోసం మనకి దైవ సహాయం కావాలి. దాన్ని మనం ప్రేమించడానికి కూడా దైవ సహాయమే కావాలి. మనం కూడా ఆ దేవుడి యొక్క వస్తువులమే అనేది ముందర మనకి తెలియాలి. ఈ మాట కూడా భగవంతుడు అక్కడే చెప్పాడే, ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఈ కనిపించేటటువంటి ప్రాణులన్నీ కూడా నావే, నేను ఎట్లా చెప్పితే అట్లా నడుస్తాయి. ఇవన్నీ మీరందరూ మీ కంట్రోల్లోనే ఉన్నారా? మీ శరీరాలు మీరు చెప్పినట్టే వింటున్నాయా? ఏంటండి మీరంతా స్వతంత్రంగానే ఉన్నారా? ఏమీ లేవు. మనకి ఆయన ఇలా నువ్వు పని చెయ్యి అని చెప్పాడు, అంతే అలా పనిచేయి, ఈ చేతిని ఇట్లా ముడుచుకో అన్నాడు, ఇట్లానే ముడుచుకుంటా, ఇది ఇట్లా ముడు అన్నాడు, అంతవరకే ముడుస్తుంది. చెయ్యి మందే అని అనుకుంటున్నాం మనం, కానీ ఇది మనం చెప్పినట్లు నడవటం లేదు. అలా నడిచేటైతే మీరు ఈవేళ వెనక్కి ముడు అంటే వెనక్కి తిరగాలి. తిరుగుతున్నాయా? తిరగవు. ఈ చెయ్యి మందే అని అనుకుంటే ఇలా ముందుకు కాదు, ఇలా వెనక్కి వంగాలి. వంచండి చూద్దాం అట్లాగా ఏమవుతుంది, విరిగిపోతుంది. మళ్ళీ డాక్టర్ గారి దగ్గర వెళ్ళి కట్టు కట్టించుకోవాలి. ఎందుకని అంటే దీన్ని ఇలా తిరగమని ఆయన పెట్టాడు, అంతవరకే తిరుగుతుంది. ప్రకృతి, ఈ జీవుడు, ఇవి రెండు భగవంతుడి ఆధీనంలో ఉంటాయి. అందుకోసమనే మనకి మన పూర్వులు మన పెద్దలు మనం ఏ రకమైనటువంటి జీవితం సాగిస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏదైనా ఉద్యోగం చేస్తున్నా, చదువు చదువుకుంటున్నా, ఏ వృత్తిలో ఉన్నా, చిన్నలమైన పెద్దలమైన, ధనవంతులమైన ధనహీనులమైన, ఒక దేవుడు మనకి వెనకాతల రక్షగా ఉంటాడని మర్చిపోవద్దని చెప్పారు. ఆ దేవుణ్ణి మనం ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కోరవచ్చు. దేవుడు అన్ని రూపాల్లోనూ ఉంటాడు, ఆయనకి కాని రూపమే లేదు. మనం ఇలా కావాలని అనుకుంటే అట్లా ఆయన మన కోసం ఆ రూపాన్ని అంగీకరించి అందులో ఉంటాడు. మనకి గాలి కావాలనిపించింది అనుకోండి, అక్కడ ఒక పెద్ద ఫ్యాన్ పెట్టారంత బూస్టర్ లాగా, అందులోంచి వస్తుంది. లేదు అక్కడ మీ దగ్గర చిన్న ఫ్యాన్ పెట్టారు, అందులోంచి వస్తుంది. మీ ఇంట్లో అయితే పైన పెడతారు, అందులోంచి వస్తుంది. గోడకి పెడతారు ఇటు అటు తిరిగేట్టు, అందులోంచి వస్తుంది. అదేం లేకపోయినా మీ చేతితో ఇలా ఇలా అనుకున్నా వస్తుంది గాలి. నువ్వు ఎలా కావాలనుకుంటే అట్లా వచ్చినట్టుగానే దైవం కూడా అంతటా ఉండి నువ్వు ఎలా కావాలనుకుంటావో ఆ రకంగా నీ అవసరాన్ని తీరుస్తుంది. మనందరికి అవసరమేమి? మనందరి అవసరం మనస్సుకి బలం కలగడం. దేవుడు చేయాల్సిన పని ఏమిటో తెలుసునండి? దేవుడు నాకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇవ్వడం కాదు, దేవుడు నాకు వ్యాపారంలో ఇంకా పైకి వెళ్ళాలి అంటే నీకు వచ్చి ఆయన ఎదురకుండా కూర్చుని ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పడం కాదు. దేవుడు నాకు పరీక్షలు బాగా రాయాలి అంటే నీ పక్కన కూర్చుని ఆయన డిక్టేట్ చేయడం కాదు. దేవుడు నాకు రోగం వచ్చింది అంటే నీ ఎదురుకుండా నిలబడి నీకు మందు ఇవ్వడం కాదు ఆయన చేయాల్సిన పని. ఇవి చేయడానికి వేరే మనుషుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏదైనా ఎదురైనటువంటి ఒక సమస్య ఎట్లా పరిష్కారం చేసుకోవాలో దానికి కావలసిన మనోబలాన్ని ఇవ్వడం దేవుడు చేయాల్సిన పని. ఆ మనోబలం నీకు ఏర్పడితే ఏం చేయాలో నువ్వే ఆలోచిస్తావు, ఎవరిని అప్రోచ్ కావాలో నువ్వే ఆలోచించగలుగుతావు, ఎలా మాట్లాడాలో ఎలా పని చేయాలో నువ్వే పనిచేస్తావు. అయ్యా పంట బాగా పండటం లేదు అంటే దేవుడు వచ్చి దున్ని పెడతాడా? నో, దున్నుకునే విధానంలో సౌకర్యం ఏమిటో ఆయన చెప్తాడు. ఆయన నేరుగా వచ్చి చెప్పడు, ఆయన ఎవరినైనా ప్రేరేపిస్తాడు, ఎవరికో ఒకరికి ఒక ప్రేరణ కలిగిస్తాడు. నా దేవాహ ఇష్టిమాదాయ రక్షంతి పశుపాలవత్ అంటుంది మనకి శాస్త్రం. భగవంతుడు ఎప్పుడు కూడా ఒక కర్ర పట్టుకుని పశువుల్ని తోలినట్టుగా తోలడు ఎవరిని. మరేమి చేస్తాడైనా యమహి రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తం. ఎవడిని కాపాడాలి అని భగవంతుడు అనుకుంటాడో వాడికి ఒక మంచి బుద్ధినిస్తాడు. ఎవడిని కాపాడాలనుకుంటాడో వాడికి మరొకరి ద్వారా మంచి సలహానిప్పిస్తాడు. మన దగ్గరికి ఎవడో వచ్చి, నాయనా ఈ పనిని ఇలా చేయి త్వరగా జరుగుతుంది, ఈ పనిని ఇట్లా తీసుకో బాగా చేయగలుగుతావు, ఇది భగవంతుడు మనకి చేసే ఉపకారం. ఈ ప్రాంతానికి అంతటికీ ఒక మంచి ఉపకారం చేయాలి అని అనిపించింది మన వేదవ్యాస స్వామికి. ఎక్కడి నుంచో వచ్చాడే, కానీ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒక చక్కటి సన్నిధిని, ఒక మంచి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి అంతటికి ఒక చక్కటి దైవ సన్నిధానాన్ని ఏర్పరిచి మార్గంలో వెళ్ళేవాడికి కూడా దైవుడి యొక్క దృష్టి తప్పిపోకూడదు. కోరుకున్నా కోరుకోకపోయినా దేవుడి దృష్టి వాడి మీద పడాలి. ఎండనిచ్చే సూర్యుడు మనకి ఉపకారం చేస్తున్నాడా అపకారమా? ఉపకారమేనా? అయితే కొంతమందికి అది తెలీదు. తెలియకపోయినంత మాత్రం చేత సూర్యుడు నన్ను గురించి నువ్వు తెలుసుకోలేదు కనుక నీ మీదకి నేను నా ఎండని ఇవ్వను అని వెనక్కి విత్డ్రా చేసుకుంటాడా? నో. అట్లానే దేవుడు గురించి తెలిసినా తెలియకున్నా ఆ దేవుని యొక్క చూపు తన ప్రభావంతో మనకి మంచి చేస్తుంది. దేవుని చూపుకు ఆ ప్రభావం ఉంది. దృష్ట్వా, చూస్తే చాలు, ఆ భగవంతుడి చూపుకు ఒక ప్రభావం ఉంది. మీరు ఇంట్లో ఎప్పుడైనా ఎంతమంది పూజామందిరాలు ఉన్నాయి మీకు, మీ ఇండ్లల్లో? అబ్బో దింపడి. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో దేవుణ్ణి ఆ ఫోటోలోనో లేకపోతే విగ్రహంలోనో చూశారా, దర్శనం చేశారు కదా? ఆ దేవుడికి అప్పుడప్పుడు ఏమైనా పళ్ళు గట్ర నైవేద్యం పెట్టారా? ఎంతమంది పెట్టారు? అబ్బా ఎంత గొప్ప భక్తులండి మీరంత. మీరు పెట్టిన అరటి పండుని దేవుడు ఎప్పుడైనా తిన్నాడా? తింటే మళ్ళీ మీరు పెడతారా? తిన్నాడా దేవుడు? మరి తినకపోయినా ఎందుకు పెట్టారు? ఎగ్జాక్ట్లీ. దేవుడు తినాల్సిన అవసరాలకు నోటితో తినడం మనకి అవసరం. మనం అల్పమైన మనుషులం కనుక దేవుడికి నోటితో తినవలసిన అవసరం లేదు, ఆయన కంటి చూపుతో దానిని పవిత్రం చేస్తాడు. మీరు ఎన్ని బస్తాలు వండినా దేవుడి ముందర పెడితే అందులో ఒక్క మెతుకైనా ముట్టుకుంటాడండి ఆయన, ఒక్క మెతుకు. కానీ అందులో ఉండే ప్రతి అణువుని చూస్తాడు ఆయన. ఏమవుతుంది చూస్తే? ఎలా అవుతుంది ప్రసాదం? మనం తెచ్చినప్పుడు దాని పేరు అరటి పండు లేదా కొబ్బరి కాయ. ఎవరు తెచ్చారు ఆ కొబ్బరికాయని అడిగితే ఏముంటాం మనం? నేనండి. ఎవరు తెచ్చారు ఈ అరటి పండ్లు అంటే ఏం చెప్తాం మనం? నేనండి. మనం తెస్తే ఆ నేను దాంట్లో కలిపి తెస్తాం. నేనుకి పేరు అహంకారం. ఏమంటారు దాన్ని? మనం తెచ్చేటప్పుడు అహంకారం కలిపి తెస్తాం. మనం పెట్టేటప్పుడు అందులో అహంకారం కలిపి పెడతాం. ఈ అహంకారం ఎట్లా ఉంటుంది తినేవాడికి? అసలు దాని పేరే అది కదా, అహం కారం. ఆయనకి అది కారం కారంగా ఉంటుంది. ఏం చేస్తాడో తెలుసిన ఆయన, తన దగ్గరికి పెట్టగానే తన చూపుతోటి అందులో ఉండే ఆ కారం కాస్త తీసేస్తాడు. అహంకారాన్ని అందులోంచి పక్కకి తీసేస్తాడు ఆయన. తీసి ఏం చేరుస్తాడు దాంట్లో? తన దయ. అహంకారమైన ఒకటే, మమకారమైన ఒకటి, రెండు కారమే. ఏం చేరుస్తాడు దాంట్లో? తన యొక్క చూపు, తన కృప, తన ప్రేమ, ఇది దాంట్లో చేరుస్తాడు ఆయన. ఆ కృప అనేటటువంటిది అందులో కురవగానే అందులో ఉండేటటువంటి ఆ కారం కాస్త శుభ్రంగా కడిగేసినట్టుగా బయటికి పోతుంది. ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకుంటున్నావు, ఆ పూజారి గారు మళ్ళీ నీకు ఇస్తాడు. దేంతో ఇస్తున్నాడు ఆయన? దయతో ఇస్తున్నాడు. ఇప్పుడు నీకు ఇచ్చిన ఆ అరటి పండులో ఏమొస్తోంది నీకు? భగవంతుడి యొక్క దయ. అరటి పండు ఒకటే రావటం లేదు నీ దగ్గరికి. అరటి పండు ఒక ప్లేట్ లాగా మారి దయని తెస్తోంది నీ దగ్గరికి. ఇప్పుడు దాని పేరు మారిపోయింది. ఏం పేరు అంటావు దాన్ని ఇప్పుడు? ప్రసాదం. అది కొబ్బరికాయ అయినా ప్రసాదమే, అరటి పండైనా ప్రసాదమే, మరింకో పండైనా ప్రసాదమే, అది ఒక వస్త్రమైనా ప్రసాదమే, తులసి ఆకైనా ప్రసాదమే, ఒక చిన్న పువ్వైనా ప్రసాదమే. ఎందుకని? అవి దేంతో వస్తున్నాయి నీకు? ఆ దేవుడి దగ్గర నుంచి. ఆయన దయతో కలిసి వస్తుంది. ఇప్పుడు ఆ వచ్చిన అరటి పండు నువ్వేం చేస్తావు? నొక్కడే తినేస్తావా? ఇది వరకు వచ్చిన అరటి పండు అయితే పక్కవాడికి పొరపాటు కూడా ఇంత మొక్క కూడా పెట్టాం. మామూలుగా మనం కొనుక్కుంటే బయట